వస్త్రాలు కట్టుకున్నటువంటి నారాయణమూర్తిని ధ్యానిస్తూ కూర్చొనున్నాయి. ఎక్కడ? కౌసల్యాదేవి యొక్క అంతఃపురం మందిరంలో, ధ్యాన మందిరంలో. అయితే అక్కడ ఎందుకు ఆ విధంగా కూర్చున్నప్పుడు రాముడు వెళ్ళాడు అంటే, మన ముందు చెప్పుకున్నాం ఇది విశ్వరూపం అని తెలియనటువంటి అవతారాన్ని అక్కడ రాముడు ఇస్తున్నాడు అని. మొట్టమొదటిదేమో విశ్వామిత్రుడికి ఇచ్చాడు, రెండవదేమో సుమంత్రుడికి ఇచ్చాడు, ఇక్కడ మూడవది కన్నతలకి ఇవ్వబోతున్నాడు దర్శనం. ఏ విధంగా? తన పురుష సూక్తాన్ని చదువుతూ నారాయణ రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ నారాయణుడుగా తనే వచ్చాడు అక్కడికి. అలా చూస్తుండిపోయాడు తల్లి వైపున. ఒక్కసారి అమ్మ వైపును చూస్తూ అమ్మా అని పిలిచాడు. వాస్తవానికి పిలిచింది నారాయణే, కానీ ఇక్కడ నారాముడు అన్నట్టుగా వినిపించినాడు. తలది పిలిచేటప్పటికి రాముడు నుంచొని ఉన్నాడు. అమ్మా, నాయన నువ్వా రా, ఇది వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోరా అని అన్నది. అమ్మా, నాకు విష్టరాసనమే గటిక, దర్భాసనం మీద కూర్చోవాలమ్మా నేను, ఈ బంగారు కుర్చీలో కాదమ్మా అన్నాడు. ఏనాయన అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే ఒక విషయం తెలిసిందమ్మా, అది లోకానికి చాలా దారుణమైనటువంటి విషయం, నీకు తెలియదు. ఏం తెలియదు? రావణుడు అనేటువంటి వాడు అవి జన్మించాడని నీకు తెలియదు. లోకానికి ఉపద్రవం జరుగుతుందని నీకు తెలియదు. ఈ భావంలో ఆయన చెప్తున్నాడు. ఏమేమి అర్థం చేసుకుంటున్నారు? ఈయన కలిగిన బాధ అనుకుని ఏమి ఆలకిస్తుంది? నీకు తెలియదమ్మా, లోకానికి దారుణమైనటువంటి ఉపద్రవాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తీర్చడం కోసం నేను ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి వేరే చోటికి. కాబట్టి కైకమ్మ ఒక కోరిక కోరింది దశరథుని, నాన్నగారిని. ఏమని? భరతునికి పట్టాభిషేకం జరగాలని, నేను అరణ్యానికి వెళ్ళాలి అని. కాబట్టి తాపస వృత్తిలో జీవించేటువంటి వాడికి ఈ స్వర్ణాలు ఇవన్నీ కూడా ముట్టుకోదగినటువంటివి కాదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను దర్భాసనం మీదే కూర్చోవాలి, దర్భాసనం మీదే చేయించాలి అని రాముడు చెప్తూ ఉంటే కౌసల్యకి గుండె ఆగలేదు. ద్రవించిపోతూ ఉంది గుండె, నిలబడలేకపోయినా ఒక్కసారి ఆమె కూడా కూలిపోయింది. తల ఎత్తి చూస్తూ, రామచంద్ర ఎందుకోసం కన్నానరా నేను నిన్ను? గొడ్రాలు 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 అంటూ ఉంటే వాళ్ళన్న మాటలు భరించాను. దశరథునికి ఇష్టురాలని కాకుండా కైకని భోగకాంతగా చూస్తూ నన్ను అవతలకు నెట్టేస్తే దాన్ని భరించాను. ఎక్కువ కాలం దశరథుని కైక మందిరంలోనే ఉంచుకుంటూ నాకు ఆ సౌఖ్యాన్ని అందియలేకపోయినా మౌనంగా భరించాను. నీవు పుట్టావు కదా, రాజు అవుతావు కదా, అవన్నీ తొలగిస్తావు అని నేననుకుంటే ఈరోజు అరణ్యానికి పోతున్నాను అని నువ్వు నాతో చెప్తున్నావు. అసలు నా జీవితమే కష్టం కోసం పుట్టిందేమోరా? లేకపోతే నిన్ను కన్నా, నిన్ను ఈ విధంగా పెంచినా, ఇలా చూస్తున్నా గానీ నాకింకా దుఃఖం రావడమేమిటి? నా బ్రతుకు బాగలేక కానీ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకున్నాయన, తండ్రి కంటే తల్లి ఎక్కువ గౌరవనీయాలని నీకు కూడా తెలుసు కదా. మరి అటువంటప్పుడు నీకు నీ తండ్రి ఆజ్ఞ ఇవ్వలేదు, నీ సవతి తల్లి కదా ఆజ్ఞయించింది. నీ తండ్రి ఆ తండ్రి నోడుతో నువ్వు గనక వెళ్ళు అని గనక అన్నట్టయితే నువ్వు వెళ్ళడం అది సమంజసమైనటువంటి విషయమే. కానీ సవతి తల్లి కదా నువ్వు వెళ్ళమని ఆజ్ఞాపించింది, మరి ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు? సన్యాసి అయినా తల్లి అనుమతి తీసుకున్న తర్వాతే సన్యాసత్వం తీసుకోవాలని చెప్తున్నారు కదా. సన్యాసి అయినా సరే తల్లి యొక్క అంత్యక్రియలకు రావాలి అని ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారు కదా. మరి తల్లికి అంత గౌరవాన్ని ఇచ్చారు కదా నాయన, మరి నా మాటకి నువ్వు కూడా గౌరవాన్ని ఇవ్వరా? నేను కూడా నీతో పాటు వస్తాను, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాయా, ఆ కందమూలాలు తింటూ అరణ్యంలో నీతో పాటే ఉంటాను అని కౌసల్య మాట్లాడుతూ ఉంటే రాముడు ఆ స్థాయిలో మాట్లాడాడు. అమ్మా, నువ్వు చెప్పింది బాగుంది, కొడుకు ఆచరించవలసినటువంటి ధర్మం గురించి చాలా బాగా చెప్పావమ్మా, కానీ ఒక తండ్రికి కొడుకుగా నేను ఆచరించవలసినటువంటి ధర్మాల గురించి కొన్ని చెప్తున్నాను విను. ఏంటంటే కొన్ని కొన్నింటి నీకు తెలియదు అన్ని ధర్మాలు, నువ్వు ఒకవైపును మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ పితురాజ్ఞ పరో ధర్మ స్వధర్మో మాతృరక్షణం. అమ్మా, తల్లిని రక్షించుకోవాలి, ఇది మొదటి ధర్మం. తండ్రి ధర్మవాక్యాన్ని ఆచరించాలి, ఇది రెండవ ధర్మం. నిన్ను సేవించడం నా ధర్మమే కాదను, కానీ తండ్రి ఆజ్ఞను పాటించాలి అని వెనకాతలో ఒక ధర్మవాక్యం చెప్తుంది, మరి దాన్ని చేయమంటావు? నీకు ఒక విషయం తెలుసా, కండు మహర్షి తండ్రి ఆయన తండ్రి ఆజ్ఞ పైన కండు మహర్షి అని ఆయన గోవాలు చేశాడు. ఎందుకోసం అంటే ఆ గోవు యాగం చేసేటప్పుడు యాగద్రవ్యాన్ని యాగానికి సంబంధించినటువంటి వాటిని ధ్వంసం చేస్తుందనే ఉద్దేశంతో గోవుని చంపడం అధర్మమైనా సరే తండ్రి యాజ్ఞ మీద కన్ను మహర్షి అనేటువంటి ఆయన గోవునే వధించాడు, మళ్లీ బ్రతికించాడు కూడా. కాబట్టి తండ్రి కోసం వాళ్ళు చేయకూడని పనైనా చేశారు కదా, మరి తిరిగి బ్రతికించుకున్నారు కదా. బ్రతికించాలనేటువంటి వాళ్ళ పేరు ఎలా వచ్చింది? తండ్రి యాజ్ఞను పాటించబట్టే కదా. కాబట్టి వాడు నడిచిన దారిలో నేను నడవాలనుకుంటున్నాను, అది నీకు తెలియని విషయం కాదు. ఇక రెండవ విషయం అమ్మ, భూమిని తవ్వుకుంటూ వెళ్ళడం తప్పే, కానీ మన వంశం వాళ్లే కదా సగర పుత్రుడు, వాళ్ళు తండ్రి యాజ్ఞ మీదట భూమిని తవ్వుకుంటూ వెళ్లి ఆ యాగాత్వం ఎక్కడంలో కనిపెట్టారా లేదా? పాపమైనప్పటికీ చేయకూడని కార్యమైనప్పటికీ తండ్రి చెప్పారనే కదా వాళ్ళు చేసింది. వాళ్ళు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు ఉత్తమ లోకాలు పొంది ఆ గంగ వాళ్ళ భస్మరాశుల మీదుగా ప్రవహించగా వాళ్ళు ఉత్తమ లోకాలే కదా చేరారు. మరి వాళ్ల బాటలో కూడా నన్ను నడవనీయమ్మా. ఇంకొక విషయం నీకు తెలిసిన విషయమే చెప్తున్నాను. ఒకసారి జమదగ్ని మహాముని తెలుసు కదమ్మా నీకు, ఆయన భార్య రేణుక ఇసుకతో కుండను చేసుకుని ఆ కుండతో నీళ్లను తీసుకువచ్చి రోజు ఆశ్రమంలో పెడుతూ ఉండేది. అయితే ఒక రోజున గంధర్వుని చూసినటువంటి ఆమె ఒక క్షణం ఆమెకు మనసు చెలించింది, గంధర్వుడి యొక్క అందం చూసి మానసికంగా. అయితే దానివల్ల ఆమె అరుగును కుండ చేయలేకపోయింది ఇసుకతో. మానసిక దోషం చేసినటువంటి రేణుక యొక్క పరిస్థితి తెలుసుకున్న జమదగ్ని ఆమెను నరకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళ కొడుకులు ఎవరు ఆ సాహసం చేయలేకపోతే పరశురాముడు అనేటువంటి ఆయన ఆ తల్లి తల నరికాడు. తర్వాత తండ్రి యాజ్ఞ మీద ఆమెను బ్రతికించమని కోరాడు. కాబట్టి వాడు నడిచినటువంటి మార్గంలో తండ్రి యాజ్ఞను పాటించిన వాడే కదమ్మా వీళ్ళంతాను. మరి తండ్రి యాజ్ఞ పాటించకుండా నన్ను ధర్మపురుషుడికి కమ్మంటావా? ఈ విధంగా చెప్పడం తల్లివైనటువంటి నీకు తగునా అని ప్రశ్న వేశాడు. ఈ విధంగా ఒక భార్య భర్త వాక్యానికి అనుగుణంగా ఉండి ధర్మాన్ని కాపాడాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగు ఏమిటో చెప్పి ఆచరిస్తాను అని పెళ్లి మంత్రాల్లో ఒక ప్రమాణం చేపిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ అంటారు. అందులో ధర్మం అనేటువంటిది ఎలా ఉండాలో తెలుసా తల్లి? భార్య భర్త వాక్యానికి అనుగుణంగా నడుస్తూ ధర్మాన్ని ఆచరించాలి, ఆయనకు ప్రియురాలుగా ఉండి కామాన్ని ఆచరించాలి, యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి కని భాగ్యరేఖ చేత అర్థాన్ని పొందాలి, ఇక ఆ తర్వాత మోక్షం దానంతటే వస్తుంది. కాబట్టి ఈ అర్థం, ధర్మం, కామం, మోక్షం ఇవన్నీ వేటిని అనుసరించి ఉంటాయమ్మా? ధర్మాన్ని అనుసరించి ఉంటాయి. కాబట్టి పత్ని యొక్క ధర్మం ఏమి? భార్యకు సేవ చేయడం, భార్యకు ఇష్టంగా నడుచుకోవడం కదా ధర్మం. ఇలా ఉండడమే భార్యకు భర్త తోడు లోకం. ఆ భర్త జీవించి లేనప్పుడు పుత్రునితో ఉండాలి. ఇది సమంజసమైనటువంటి వాక్యమే. కానీ ఇక్కడ దశరథుడు బ్రతుకున్నాడు, దశరథుడు జీవించే ఉన్నాడు. మనం నాతో వాడు వచ్చేసామనుకో, అప్పుడు దశరథుని ఎవరు చూసుకుంటారు? నీ ధర్మాన్ని నువ్వు విఘ్నం కలిగించినట్టు కాదా? నా ధర్మాన్ని నువ్వు చెప్పావు, నీ ధర్మాన్ని నేను చెప్పాను, నువ్వు ధర్మాన్ని చెప్పావు, నేను ధర్మ సూక్ష్మాన్ని చెప్పాను అని ఇలా చెప్తూ ఉంటే ఆమె ఏం చెప్పాలో అర్థం కాక కొడుకుకి ఏడ్చేసింది. ఏడ్చేసేటప్పటికి పక్కనే ఉన్నారు మన లక్ష్మణ స్వామి. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందో కాస్త కోపం ప్రదర్శిద్దాం. పాపం ఆయన సపోర్ట్ ఇచ్చేవాడు ఎవరు లేడు. ఎదురుగా కనబడి ఇది అధర్మం, రాముడు అరణ్యానికి పోవడానికి వీల్లేదనేవాడు ఎవరు కనపడలే అక్కడ. పాపం అక్కడి నుంచి అనుకుంటున్నాడు, ఎవరైనా అనుకుంటే ఎవరైనా నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరికితే బాగుంటుంది, అతనే తను తెలుసుకుని పోవడానికి వీలుంటుంది అని. కానీ ఇక్కడ కౌసల్య దొరికింది కొద్దిగా సంధించినటువంటి ఆమె. ఇలా చేయకపోతే బాగుంటుంది కదా నాయన, ఇలా చేయొచ్చు కదా అని అంటే అప్పుడు లక్ష్మణ స్వామికి కొంచెం సందు దొరికి లక్ష్మణ స్వామి దొరబడ్డాడు. అనయ్య ఎవరి కోసం, ఎవరి మాటలు విని నువ్వు రాజ్యాన్ని త్యాగం చేస్తానంటున్నావు? ఆ భార్యతో కూడి ముసలివాడైపోయి వార్ధాక్యంతో నడుము ఊగిపోయి ఏం చేస్తున్నాడో తెలియక మతి చెలించినటువంటి కామకుంటూ నిండిన వృద్ధ దశరథుడి మాట వినవలసిన అవసరం మనకు లేదు. ఆయన ఇప్పుడు ద్వితీయ బాల్యంలో ఉన్నాడు, ఆ బాలుడి మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరైనా నీ మీద దోషం నేరారోపణ చేస్తేనే కదా నీవు నిన్ను రాజ్యవైఖరి శిక్ష విధించాలి. ఆయన మరి ఎవరు ఏ రిపోర్టు నీ మీద చేయకపోతే ఎటువంటి ఈ తప్పు రాముడు చేశాడు అని ఆయనకు అందితేనే కదా నిన్ను బహిష్కరణ శిక్ష విధించాలని. మరి ఏ తప్పు లేనప్పుడు నేను ఎందుకు పంపిస్తున్నాడు ఆయన? ఇదిగో అనయ్య ఈ కత్తి, ఈ ఖడ్గం, ఈ విల్లు ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయో తెలిసిన నీ కోసం, నీ రక్షణ కోసం ఉన్నాయి. అవసరమైతే దశరథుని దశరథునితో పాటు అయోధ్య నగరాన్ని మొత్తాన్ని తీసుకోవలబడేద్దాం. నిన్ను రాజుగా చేయడానికి నా సర్వశక్తులు ఒడ్డుతాను. నా భుజస్కంధాల మీద నీ రాజ్యాన్ని ప్రతిష్ఠింపజేస్తానన్నయ్యా, రా నీకోసం నేనున్నాను అని లక్ష్మణ స్వామి అంటూ ఉంటే, నాయన తప్పయ్యా, దైవం అనేది ఒకటిందిరా, దైవానికి అనుగుణంగా మనం నడవాలి, దైవానికి అనుగుణంగా మనం నడవాలి తప్ప దైవానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతే అది సరైనటువంటి పని కాదు. ఎందుకంటే దైవం లేదు, ఏం లేదు, ఇంకొకటి లేదు అని వ్యక్తి అనేటువంటి వాడల్లా ఎప్పుడో ఒకసారి దైవాన్ని తలుచుకున్నటువంటి వాడే, తలుచుకునేవాడే. దైవం అనేటువంటిది మనిషి యొక్క ప్రయత్నాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యం ఎప్పుడెప్పుడు చేయాలో వాడిని అలా నడిపించుకుంటూ పోతుంది. ఒకటి మనిషి చేయాలి అని భావిస్తారు, ఆ పని వాడికి సరికాదనుకోండి, విఘ్నం వచ్చి ఆగిపోయింది అనుకోండి, అది దైవ కృపే, దైవం ఈ విధంగా చేశాడు అని మనిషికి అనుభవంలో తెలుస్తుందిరా అని చెప్పాడు. ఏంటి దైవం 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 అని దైవంతో పట్టుకొని కూర్చుంటావు? దైవం లేదే లేదు, పురుష ప్రయత్నం కావాలన్నయ్యా, మనకు బలం లేదా? చేతగాని వాడు మాట్లాడతారు దైవం 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 అని. నువ్వు చేతగాని వాడా పలుకుతున్నావు, దైవం లేదు దెయ్యం లేదు, కావాల్సింది బలం. నా దగ్గర చెప్పలేనంత బలం ఉంది, మానవ బలం. ఈ మానవ బలంతో దైవ బలం ఏం చేస్తుంది? నేను ఇప్పుడు అరణ్యానికి పొమ్మంటుంది దైవ బలం. నా మానవ బలంతో నిన్ను నేను రాజు చేస్తానంటున్నాను, కాబట్టి నా వెంటరా అని లక్ష్మణుడు అంటే, దైవాన్ని ఏమైనా చేస్తావా? చేస్తానన్నయ్యా, ఏమైనా చేస్తాను దైవాన్ని. ఏం చేస్తావరా? కత్తి పెట్టి నరుకుతాను, ఏం కనబడితే కదా నువ్వు నరగడానికి. దైవం అనేటువంటిది ఎలా ఉంటుందో నీకు తెలిస్తేనే కదా అనుభవపూర్వకంగా వస్తే తప్ప తెలియదు నీకు దైవం అంటే. మా దళిత స్వాముల వారు కథ చెప్పారు, మన కారణం చేయడం దైవం అంటే ఎలా ఉంటాడనే విషయం గురించి. అప్పుడు మా అతని గారు కూడా ఉన్నారు ఆ సమయంలో. ఆ కథ ఏం చెప్పాడు తెలిసినా, ఒక కాశ్మీర్ వెళ్ళారట మన పండితుడు ఒక ఆయన. అయితే అక్కడ ఒక సాయి గారు అడిగారంట, ఏమండి మీ యొక్క ఆంధ్రాలో బాగా మధ్యన తాటిపండ్లు ఉంటాయి కదా, తాటిపండ్లు అనేవి ఎలా ఉంటాయని అడిగాడట ఒక ఆయన. అడిగితే అప్పుడు ఆ పండితుడు చెప్పాడట, తీయ తీయగా పుల్ల పుల్లగా పీచు పీచుగా ఉంటాయండి అని చెప్పాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఉంటే తీయగానే ఉండాలి లేకపోతే పుల్లగా ఉండాలి లేకపోతే పీచుగానే ఉండాలి, ఈ తీయ తీయగా ఏంటి, పుల్ల పుల్లగా ఏంటి, పీచు పీచుగా ఏంటి, ఇన్ని రకాలుగా ఉంటుందా ఒక పండు అన్నాడట. ఆహా, నీకు ఇప్పుడు చూపిస్తే గానీ అర్థం కాదు కాబోలు అనుకున్నాడట. చింతపండు రసం పట్టుకురామన్నాడట, ఒక గిన్నెలో పిండుకొని వచ్చాడు. బెల్లం రసం పట్టుకుందామన్నాడంట, బెల్లం రసం కూడా పట్టుకొని వచ్చాడంట. ఈ రెండు తీసుకుని ఆయన గడ్డానికి పూశాడంట, పూసి ఆ గడ్డను తీసుకొని చిక్కుని ఆయన అన్నాడట. ఈ గడ్డను తీసుకున్నాడంటే నొట్టు పెట్టుకున్నాడంట, గడ్డను తీసుకున్నాడంటే నొట్టు పెట్టుకున్నాడట. ఎలా ఉంది ఆయన అడిగాడట, తీయ తీయగా పుల్ల పుల్లగా పీచు పీచుగా ఉందండి అన్నాడట. తాటిపండు కూడా ఇలానే ఉంటుంది ఆయన అని చెప్పాడట పండితుడు. కాబట్టి దైవం అనేటువంటిది ఎలా ఉంటుంది అనుభవిస్తే తప్ప అర్థం కాదు దైవం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే తప్ప అర్థం కాదు దైవం ఏమిటో. ఇప్పుడు మన దైవం ఏమని చెప్తుంది, అరణ్యానికి పొమ్మని దైవం చెప్తుంది. దాన్ని వ్యతిరేకించి నువ్వు నడుస్తాను అంటే పద్ధతి కాదు. ఎందుకంటే ఒక మహర్షి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడట, ఒక నది ఒడ్డున కూర్చొని సముద్రం ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి తుఫాను బీభత్సం రాబోతూ ఉంది. ఆ సమయంలో ఆ నదిలో ఒక పడవ వస్తూ ఉంటే ఆ పడవకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే లంగనం వేసేశారు, ఒక పక్కన దించేశారంట, ఎందుకంటే తుఫాన్ రాబోతుంది తెస్తాపు వేసేశారు. ఈయన కూర్చున్నా కూర్చోకుండా ఏం చేశాడంటే ఆ తుఫాన్ అంతా పోయి ప్రశాంతంగా ఉండుగాక అన్నాడు చేతితో ఇలాగా. వెంటనే ఆ తుఫాన్ ఫలితాన్ని ఆపినందుకు వాళ్ళంతా లంగరం వేసుకుని కూర్చున్నారు కదా, అక్కడికి అక్కడ పడవ మునిగిపోయిందట. ఈ ప్రకృతి వ్యవహారంలో దైవ కార్యంలో తను వేలు పెట్టినందుకు ఏమొచ్చిందంటే అంతమంది తనకి పాపం వచ్చింది. కాబట్టి దైవానికి ఎదురు నడిస్తే ఎలా ఉంటుంది అంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు దైవానికి వ్యతిరేకంగా నువ్వు నడవాలనుకుంటున్నావు, అది చాలా తప్పయ్యా. మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఆ పని అవుతుందా కాదా అనేటువంటి భయం ఉంటుంది, ఆ భయమే దైవం అండి. నువ్వు కొన్ని ప్రారంభించు పనులు, నీకు వాస్తవానికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఆయాచితంగా కొన్ని ఫలితాలు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ ఫలితం వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ ఫలితాన్ని ఇచ్చినటువంటి వాడు దైవం అనేటువంటి సంగతి. కాబట్టి అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉండే లక్ష్మణ, ప్రతిదీ దైవం చేయిస్తున్నాడనే భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని నింద చేయకూడదు, అది చాలా ద్రోహం నాయన అని ఆయన బుజ్జగించాడు. కాసేపు బుజ్జగించిన తర్వాత అప్పటికీ కోపాన్ని అడగదొరుకున్నాడు, ఇంకా ఎక్కడైనా సమయం దొరకపోతుందా, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా నా కోపాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నాడు. ఇక తర్వాత కైకరి తప్పు కాదు నాయన, దైవమే కారణం అని చెప్పాడు. పైగా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమంటున్నావు, దశరథుని చంపేస్తానంటున్నావు, దశరథుని చంపుతావు, అప్పుడు లోకం ఏమంటుందో తెలిసిన రాముడు చేతగాని వాడై తన రాజ్యాన్ని పొందడం కోసం కన్న తండ్రిని చంపించాడనే నిందని నా కట్టగట్టిన వాడు అవుతాడు. ఇంకొక మాట కూడా అంటారు లోకం, ఏమంటారో తెలిసిన ఈ రోజున దశరథుని చంపిన వాడు రేపు పొద్దున భరతుని మాత్రం చంపడా అని, భరతుని చంపిన వాడు రేపు పొద్దున రాముడిని మాత్రం చంపడా అనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ ఒక్క పని, నువ్వు అనుకున్నటువంటి ఈ ఒక్క పని ఎంత దూరం తీసుకువెళ్తుందో తెలిసినా, ఇంత దూరం తీసుకువెళ్తుంది మనల్ని, నీకు ఇంత అప్రత్యక్ష మూట కట్టుకున్న వాడు అవుతావు, కాబట్టి ఈ పని వద్దు, మరేం చేద్దాం, ఇప్పుడు మనకు కైకమ్మించింది అంతకంటే గొప్ప పని, రాజుగా ఉన్నామంటే రజోగుణంతో ఉండాలి, కోపంతో ఉండాలి, కోపం వల్ల ఆయుక్షీణం అవుతుంది, వ్యక్తికి కనుక కోపం కనుక వస్తే వాడి ఆయుష్ కొంతకాలం తగ్గిపోతుందట, చెప్పలేనంత వాడి బ్లడ్ పెరిగిపోతుంది, అందులోని రోగాలనే కోపం వల్ల వస్తాయి. కాబట్టి రాజు అనేటువంటి వాడికి రజోగుణం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనకు కైకమ్మ మంచి పని చేసింది. మనకి తల్లెప్పులని ఎందుకురా మీకు ఇప్పుడే శుభ్రంగా అరణ్యాల్లో మీరు తపస్సు చేసుకోండి, సత్వగుణాన్ని పెంపొందించుకోండి, దైవాన్ని అన్వేషణ చేసుకోండి, మంత్ర మననాన్ని చే విధంగా తపస్సును వృద్ధి చేసుకోండి అని కైకమ్మ మనకు మంచి చేసింది. ఈ తల్లెప్పంత మనకెందుకు, ఈ రాజ్యం రాజ్యాధికారులు గొడవ, వాడు చీర్దానికి వస్తాడు, వీడు చీర్దానికి వస్తాడు, ఇదంతా తప్పపై ఇలా మనం ఉండకూడదు. మనకు కావాల్సింది ఉత్తమమైనది, అది దానిచ్చినందుకు ఇంకా కైకమ్మను పొగడాలి మనం, కైకమ్మకు ఒక నమస్కారం చేయాలని కాదు, మనం ఇంత గొప్ప పదవి మనకిచ్చినందుకు. కాబట్టి ఈ తుచ్చమైనటువంటి రాజ్య సుఖాలు పోయినాయని కాదు మనం బాధపడాల్సింది, ఉన్నతమైనటువంటి తపశక్తితో ఆ తత్వగుణాన్ని వృద్ధి పొందించుకునే అవకాశం ఇచ్చింది కైకమ్మ, దాన్ని గుర్తు పెట్టుకోవాలి నీవు. అంతేగాని అర్ధనైన కోపంతో ఊరిపోమాకు అని ఎప్పుడైతే రాముడు ఆయన భుజం మీద చేవేశాడో అప్పటికి తగ్గాడు ఆయన, ఆ ఆలోచన అంతటితో విరమించుకున్నాడు. తర్వాత కౌసల్య వైపు చూశాడు, అమ్మా మన నేను వెళ్ళొస్తాను అని చెప్తే ఇక ఎంత చెప్పినా వెంటలా కుమారుడు, ఇకేం చేయాలి, ఏం చెయ్యగలరు, చెయ్యెత్తి ఆశీర్వదించగలదంతే, మరి ఏమని ఆశీర్వదించిందాయే, నాయన వృతాసుర సంహారం వేళ ఇంద్రుడికి ఆయన తల్లి అయినటువంటి అదితి ఏ ఆశీస్సుని నీకు కానుగ్గా ఇచ్చిందో ఆ శుభాశీస్సుడు నీకు కలుగుగాక. ఇక రెండవది, గరీత్మంతుడు అమృతం తీసుకురావడానికి వెళుతూ ఉంటే ఆయన తల్లి అయినటువంటి వినత ఏ ఆశీస్సునిచ్చి పంపిందో ఆ ఆశీస్సులు నీకు కలుగుగాక. ఇక మూడవది, నాయన బలి చక్రవర్తిని అనతడానికి వామనమూర్తి వెళుతున్నప్పుడు ఆయన తల్లి అదితి ఏ ఆశీస్సునిచ్చిందో ఆ ఆశీస్సులు నీకు కలుగుగాక అని ఒక రకంగా దైవం అనేటువంటి భావనతో తనను అదితిగా పరిచయం చేసుకుంటూ ఆ నారాయణ ఆ రాముని సాక్షాత్తు నారాయణుడు అని అనుకున్నట్టుగా ఆమె ఒకసారి ఆమె మాటలు అప్రయత్నంగా వచ్చేసి ఆమె నోటి వెంట ఆమె అన్నిది మొత్తం కూడాను ఇంద్రుడికి సంబంధించిన అంటే విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాలు ఈ మూడును ఆమె చెప్పినటువంటి వామనావతారం కానివ్వండి, ఇంద్రుడు కానివ్వండి, గరీష్మంతుడు కానివ్వండి, ఇవన్నీ ఆయనవే. వైనతేయచ్చ పక్షినాం, భగవద్గీతలో ఆయన చెప్పాడు పక్షుల్లో గరీష్మంతుణ్ణి నేనే అని. తర్వాత ఇంద్రుల్లో గొప్ప పదవి కలిగినటువంటి మహేంద్రుణ్ణి అంటే ఇంద్రుడికి మించినటువంటి వాడిని కూడా నేనే, ఇంద్రుణ్ణి కూడా నేనే. ఇంద్రియాలు ఎవరికి అదుపులో ఉంటాయో, ఇంద్రియాలు ఎవరు జయించాడో అతని ఇంద్రుడు అని పిలుస్తారు. కాబట్టి ఆ విధంగా ఇంద్రియాలు జయించిన వాడు కాబట్టి నారాయణుడు కూడా ఇంద్ర స్వరూపమే. ఆ ఇంద్రుణ్ణి ఏ విధంగా అయితే అదితి ఆశీర్వదించిందో ఆ శుభాశీస్సుని కలుగుగా కానీ ఆశీర్వదించింది. తర్వాత ఆయనకు తోరణాన్ని కట్టింది, విశల్యకరణి అనేటువంటి ఒక మూలికని తీసుకుని రాముడికి తోరణాన్ని కట్టింది. ఎందుకని, నాయన ఇక నువ్వు దీక్షాకంకణ బద్ధుడివి కావాలి, ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఒకెత్తు, ఇప్పుడు నీ అరణ్యానికి వెళ్లబోతూ జీవిస్తున్నటువంటి జీవితం ఒకెత్తు, ఈ విశల్యకరణి అనేటువంటి ఈ మూలికట గాయం ఏదైనా శరీరానికి కనుక తగిలితే తొందరగా మారణం అనేటువంటిది ఈ మూలిక వల్ల అంటే ఆ విధంగా ఉపయోగపడుతుందట. ఆ మూలిక వల్ల ఈ గాయాలు తొందరగా మారతాయి. ఏ గాయాలు అవుతాయి రాముడికి భవిష్యత్తులో, బాణాలతో గాయాలవుతాయి. ఎందుకంటే యుద్ధాల మీద జరిగేది ఇక అరణ్యకాండ మొదలెత్తుకున్నాము అంటే రాక్షసులతో విరోధమే. ఆ విరోధం వచ్చినప్పుడు ఆయన కొన్ని బాధలు కలుగుతాయి కాబట్టి ఆ గాయాలు మారడం కోసం ఆ విశల్యకరణి అనే మూలికని కట్టింది అని కొంతమంది చెప్పారు. కొంతమంది అన్నారు అలా కాదు, ఇది సరైనది కాదు, రాముడికి గాయాలు కావడం ఏమిటి, ఇది ఒక పిచ్చి విషయం, రాముడికి గాయాలు కావడం ఆ పరమాత్మ స్వరూపానికి ఇది అయి ఉండదు, ఇది అయి ఉంటుంది అని ఇంకొకటి చెప్పారు. ఏంటంటే మామూలుగా వివాహ సమయంలో, యజ్ఞాల సమయంలో, యాగాల సమయంలో వ్యక్తులకి తోరణానికి కడతారు. ఈ పని అయ్యేంత వరకు నేను ఎక్కడికి కదలను అని ఒక దీక్షా కంకణ బద్ధుడిగా ఉండేటట్టు తోరణానికి కడతారు. ఇప్పుడు రాముడు రావణ వధ కోసం వెళుతున్నాడు కాబట్టి ఆ రావణ వధ జరగడం కోసం, ఆ రావణ వధ అనేటువంటి కర్తవ్య దీక్షలో నీవు నిమగ్నుడు కావడం కోసం ఆమె ఈ తోరణాన్ని కట్టింది అని వారి వారి యొక్క అభిప్రాయాలకు తగ్గట్టుగా చెప్పారనమాట. ఆ విధంగా ఆమె మూలికిని కట్టిన తర్వాత రాముడికి ప్రదక్షిణాలు చేసింది కౌసల్య. ఎందుకని అప్పటిదాకా నా పుత్రుడనే భ్రమలో ఉండేది, నా కుమారుడనే భ్రమలో ఉండేది. కానీ ఎప్పుడైతే రాముడు ఇన్ని విషయాలు చెప్పాడో, దైవం అంటే ఏమిటో రాముడు వివరించి చెప్పాడో, ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు రాముడి యొక్క నిజ స్వరూపం ఆమెకు తెలిసింది. సాక్షాత్ నారాయణ స్వరూపం ఈ రాముడు అన్న సంగతి తనకు తెలియకుండానే ప్రదక్షిణాలు చేసింది, రాముడికి నమస్కారం చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మరి లక్ష్మణుడు మానవ ప్రయత్నం సరైందన్నాడు కదా, మరి రాముడు దైవ ప్రయత్నం సరైందన్నాడు కదా. ఇందుకే దైవ ప్రయత్నం సరైనదా, మానవ ప్రయత్నం సరైనదా? మానవ ప్రయత్నం సరైనది అన్నటువంటి లక్ష్మణ స్వామి రాముని వెంటే నడిచాడు. రాముడు చేసినట్టే సంధ్యావందనాలు చేశాడు, రాముడు చేసినట్టే మంత్రాలు మా అనుష్ఠానాలు చేశాడు. మరి దైవం లేదు అనేటువంటిది ఆయన అభిప్రాయం కనుక అయినట్టయితే ఇవన్నీ చేసేవాడు కాదు, అసలు ఆయన వెంట పోయేవాడే కాదు. పోనీ మానవ ప్రయత్నం వద్దని రాముడు అన్నాడా? మానవ ప్రయత్నం వద్దనే వాడైతే లక్ష్మణుని తన వెంట తీసుకువెళ్ళాడు. నువ్వు వద్ద బా ఇక్కడే ఉండు, నువ్వు ఊరికి మానవ ప్రయత్నం గురించి చెప్తున్నావు, దైవ ప్రయత్నాన్ని గురించి ఎవడలేదు అని లక్ష్మణ స్వామి ఇక్కడే వదిలిపెట్టేసి పోయేవాడు. కానీ ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరూ కలిగారంటే అర్థం ఏంటంటే కేవలం దైవ ప్రయత్నం కాదు, దైవ ప్రయత్నానికి తోడుగా మానవ ప్రయత్నం చేయాలని, కేవలం మానవ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వదు, మీ మానవ ప్రయత్నానికి తోడు దైవ సహాయం కూడా తోడుండాలి అని చెప్పడం అన్నమాట. మనకి కలిగేటువంటి సందేహాలకు సమాధానాలు అక్కడే మళ్ళీ వాళ్లే ప్రశ్న వేసి వాళ్లే సమాధానం చెప్తారు. ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు వేరే అంటే ఒక్కళ్లే, అసలు ఆడకొస్తే నలుగు ఒక్కళ్ళే అని చెప్పుకున్నాం మనం మన రోజున. అదేవిధంగా ఇక్కడ లక్ష్మణ స్వామి లేడు అని రాముడు ఉన్నాడు అని వాదన చేస్తున్నారంటే అది మనకు తెలపడం కోసం అన్నమాట. దైవ ప్రయత్నం మానవ ప్రయత్నం రెండూ కలిగితేనే కార్యాలు సఫలం అవుతాయి. అలా కాకుండా కేవలం దైవం మీద భారం వేసినా కేవలం మానవ ప్రయత్నాన్ని నమ్ముకున్నది సరైనది కాదు, అందుకని రామలక్ష్మణులు ఇద్దరు కలిసే నడిచారు అనేది అంతరార్థంగా చెప్తారు. తర్వాత ఇక ఈమె నొప్పించాడు, అక్కడ లక్ష్మణ స్వామిని వర్ణించాడు. ఇక మన అమ్మ ఉన్నది సీతమ్మ ఈమె దగ్గరికి నడవాలి మరి రాముడు. ఈమె నొప్పించడం చాలా కష్టం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తా ఆలోచించిన తీరు వేరుగా ఉంది రాముడు. కష్టాలనేవి నన్నే పడమని చెప్పింది కదా కైకమ్మ, మరి అనవసరంగా సీతను తీసుకువెళ్లి బాధలు పెట్టడం సమంజసమా? భర్త కష్టపెట్టకూడదు కదా, ఇది ధర్మం కదా. మరి నాకు కష్టాలు రాసినప్పుడు అది నా భార్య ఆపాదించడం ధర్మమేనా అని రాముడు ఒక రకమైనటువంటి సందేహంతో సీత యొక్క మందిరంలో అడుగుపెట్టాడు. ఆ సీతమ్మ ఒక్కసారి రాముని చూసింది, చూసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి పాదాలకు నమస్కరించిన తర్వాత రాముడు చూడండి ఎలా చెప్తున్నాడు, సీత కైకమ్మ నాకు వరాలిచ్చింది, అయోధ్యకి లేదు మనకి, నాకు లేదు మనకు కాదు, నాకు లేదు అయోధ్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను. నీవు కౌసల్య సుమిత్ర కైకలని భరత శత్రుఘ్నుని అయోధ్యానగర ప్రజల్ని జాగ్రత్తగా చూసుకో, భరతుడు రాజు కాబట్టి ఆయన చెప్పినట్టు నడుచుకో, ఎప్పుడైనా సరే నా రాముడిని అడవులకు పంపి భరతునికి పట్టాభిషేకం చేశారనే కోపంతో కైకేయిని ఎప్పుడు దుర్భాషలు ఆడకు, నేను అడవికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా తల్లి యోగక్షేమాలు నువ్వు చూసుకోవాలి, నేను వెళుతున్నాను కాబట్టి నా తండ్రి పడేటువంటి బాధను నువ్వు పంచుకోవాలి, నేనున్నాను అని నువ్వు ఆయనకు ఓరడింపు ఇవ్వాలి, అయోధ్యా నగర ప్రజల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటూ ఉండాలి, భరతుడు ఏదైనా ఆజ్ఞ గనక చేస్తే రాజుగా ఆయన ఆజ్ఞ చేసినప్పుడు నీవు దాసురాలిగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను నిర్వర్తించడానికి ఎప్పుడూ సంసిద్ధురాలవై ఉండాలి అని ఈ విధంగా రాముడు చెప్పుకుంటూ పోతుంటే సీతమ్మకు మతి తిరిగిపోయింది. రాముడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అయోధ్యా నగరం నాది కాదంటాడు, నేను ఎక్కడికి పోతున్నానంటాడు, వీళ్ళని సక్రమంగా చూసుకోమంటాడు, అసలు వీళ్ళందరూ ఈయన లేనప్పుడు నాకు వీళ్ళందరూ ఎందుకు కనుక, ఈయన ఉండనంటున్నాడు మరి ఈయన లేనప్పుడు నాకు ఇవన్నీ అవసరమా, మరి ఎందుకు మాట్లాడుతున్నాడు రాముడు ఈ విధంగా అని ఆలోచించింది ఒకసారి. ఆలోచించిన తర్వాత రాముడు చెప్పుకునే చెప్పుకుంటూ ఉన్నాడు, ఈయన విషయం మటుకు అక్కడే ఆగిపోయింది, ఎక్కడ నువ్వు ఇక్కడే ఉండు అనే దగ్గర ఆగిపోయింది. అప్పుడు వెంటనే అప్పుడు సీతమ్మ మాట్లాడడం ప్రారంభించింది. రాముడు ధర్మాన్ని మాట్లాడాడు, సీతమ్మ ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడింది. ఇక్కడ ధర్మం రాముడు చెప్పాడు, ధర్మ సూక్ష్మం అమ్మ చెప్పింది. ఏమని, రామచంద్ర ఎక్కడి నుంచో వచ్చినా, ఎవరి ద్వారానో సంక్రమించినా, ఎప్పుడో నీ ఇంట అడుగు పెట్టినా భర్త యొక్క పుణ్యంలో భార్యకి పాలుస్తుందని చెప్తారు. మరి అటువంటి సమయంలో భర్త కష్టాలతో ఉన్నప్పుడు భార్య సుఖిస్తూ ఉండడం ధర్మమేనా ఒకసారి ఆలోచించుకో. ఇందాక వేరే కౌశల్యతో ఒక మాట చెప్పినట్టు గుర్తు, నీతో అరణ్యానికి వస్తానన్న కౌశల్యతో ఒకసారి ఏం చెప్పావు గుర్తు తెచ్చుకోయా? ఏం చెప్పావు? భర్త ఎక్కడే ఉంటే భార్యకి అక్కడ సుఖం, నువ్వు నా వెంట రావద్దు, నువ్వు ఇక్కడ దశరథునితో ఉండి ఆయనకు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండు. ఆహా, కౌశల్యకు ఒక ధర్మము, నాకొక ధర్మమా? మేమేమో మీ నాన్నతో పాటు ఉండాలి, నేనేమో నిన్ను వదిలిపెట్టి ఇక్కడ ఉండాలా? ఇది ఎక్కడ ధర్మమయ్యా? ఇంతకుముందే ధర్మంతో చెప్పొచ్చావు. మరి అంటే మీ అమ్మగారికి ఒక ధర్మం, నాకు ఒక ధర్మం చెప్పమని ఉందని ధర్మశాస్త్రంలో అని అడిగింది సీతమ్మ. ఇంకొక మాట కూడా అంది, ఆయన గొప్ప వీర్యవంతుడివి, గొప్ప శౌర్యవంతుడివి అని చెప్తూ ఉంటారే నిన్ను, కానీ నాకెందుకు నీలో ఆ శౌర్యం వీర్యం రెండు లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఇంత భయపడేవాడివి నన్ను ఎందుకు కట్టుకున్నావయ్యా? అరణ్యానికి తీసుకువెళ్ళడానికి బాగానే భయపడుతున్నావే, ఇంత భయం కలిగిన వాడు అని తెలిస్తే మా నాన్న ఇచ్చి ఉండేవాడు కాదేమో. అయినా ఎక్కడికి వెళుతున్నాను నేను? వనవాసానికి వెళుతున్నావు నీవు. నాకేనా వనవాసం కొత్త అనుకున్నావా? నీకు ఇప్పుడు తెలిసే మా వనవాసానికి వెళుతున్నానని నాకు ఎప్పుడో చెప్పారు జ్యోతిషులు పండితులు. అమ్మాయి, నువ్వు నీ భార్యతో కలిసి, నీవు నీ భర్తతో కలిసి వనవాసం నువ్వు చేయాల్సి వస్తుందని నాకు ఎప్పుడో చెప్పారు వాడు. నేను ఇంకా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా నేను తెలుస్తున్నాను. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలిసింది. అయితే మృగాలతోటి వానరాలతోటి నేను ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటున్నానో అక్కడ ఆ విధంగా నేను ఉండగలను, నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా. ఒకవేళ ఎంతమంది ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా నీతోనే ఉంటాను, నీవే జీవంగా బ్రతుకుతాను. ఇంకొక మాట, నేనేదో ఏదైనా సరే బాధతోటి ఆత్మ అగాయత్యం లాంటిది కనుక చేసుకోవడానికి సంకల్పం కనుక చేసుకున్నప్పుడు నీ మాట ఓడడం నాకు కావాలి, నీ ఓదార్పు నాకు కావాలి, నువ్వు చెయ్యివేసి నాకు బుద్ధరిస్తూ మంచి అరణ్య వాక్యాలు పలుకుతూ ఉండాలే, అది కావాలి. ఈ రాజ్యాలు ఈ సుఖాలు ఇవన్నీ నాకు కావాలని నేనితో ఎప్పుడు చెప్పానా? అయినా స్త్రీయాం పురుష విగ్రహం, మా నాన్నగారు ఒక వీర్యవంతుడివి ఒక పురుషుడివి అని చెప్పి నాకు నేను ఇచ్చి కట్టబెట్టారు, కానీ నువ్వు ఆడదానిలా కనబడుతున్నావు నాకు. ఆడదాని రూపంలో ఉన్నటువంటి పురుషుడివి అని తెలియక మా నాన్నగారు నిన్నిచ్చిన వివాహం చేశారు. ఇంత అబలుడు కొనుక్కోలేదయ్యా రామచంద్ర అని అనేసింది అమ్మ. చూడండి, ఇక్కడ అమ్మ మాట్లాడిన ప్రతి మాట కూడా లో అంతరార్థంతో కూడుకున్న మాటలే మాట్లాడింది. మృగాలతోటి అనేది, మృగాలంటే ఎవరు? మారీచుడు మొదలైనటువంటి వాళ్ళతోటి. వానరాలతోటి, సుగ్రీవుడు వారి మొదలైనటువంటి వానరాలతోటి. నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా వనంలో ఉంటాను, అశోక వనంలో ఉంటా. ఇంకా ఏం చెప్పింది, ఎవరు వచ్చి ఏమని ప్రతిమలాడుతున్నా, రావణాసురులు లాంటి వాడు వస్తారా ముందు ముందు వచ్చి ప్రతిమలాడుతున్నా, కానీ నేను నిన్నే కావాలని కోరుకుంటాను. ఇంకొక విషయం ఏంటో తెలిసినా, నేనేదైనా సరే ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఆంజనేయుడు పంపిస్తాను, నాకు తెలుసులేదు. అయినా ఇప్పుడు ఇది జరుగుతున్న కథ, కానీ మనం ఎప్పుడో ప్లాన్ చేసుకున్న కథ కదయ్యా. ఇప్పుడు లోకంలో చూడండి, ఒక 2.5 గంటలు నాటకమయ్యాలనుకోండి, కొన్ని సంవత్సరాల ముందు నుంచి రిహార్సల్ మొదలు పెడతాం. ఇంత కష్టపడి రిహార్సల్ కనుక వేసి నాటకం స్టేజీ ఎక్కితే అయితే చప్పట్లు పడితే లేదా చెప్పులు పడతాయి, ఈ రెండింటిలో ఏదో పడతాయి. మొత్తానికి చప్పట్లు కొడితే పర్వాలేదు, కానీ చెప్పులు పడకముందే చాలు కదా. కానీ ఇంత నాటకం ఆడితే, ఇంత కష్టపడితే, ఆ కష్టపడినటువంటి దాని కూడా ఎవరికి ఒక్కరికే పేరు వచ్చేది. అంత నాటకంలో కూడా ఎవరో ఈయన బాగా చేశాడండి అంటారు, లేకపోతే వీళ్ళిద్దరు పర్వాలేదండి, లేకపోతే అసలు వీళ్ళు వేస్ట్ అండి, ఎందుకోసం వచ్చారండి వీళ్ళు నాటకానికి, ఇంటి దగ్గర పనిచేసుకోకుండా శుభ్రంగా అని అనిపించుకునేవాళ్ళు కొంతమంది. అంటే మనం వేసేటువంటి నాటకాలే ఇలా ఫెయిల్ అయిపోతుంటే మరి భగవంతుడు జగన్ నాటకం ఆడాలంటే ముందుగా ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదండి. ఇక్కడ స్క్రిప్ట్ చెప్పిందండి అమ్మ రాముడికి, నువ్వు పడేవాడివయ్యా, నువ్వు ఇక్కడ గురించి ఆలోచిస్తున్నావు, కానీ మన స్క్రిప్ట్ని మర్చిపోయాడు. నువ్వేం డైరెక్టర్వి, అసలు మొదలంతా నాతో చెప్పించుకుంటున్నావు యాక్ట్రెస్ తోటి, నువ్వు డైరెక్షన్ కూడా పనికిరావట్టుగా ఉంది అన్నట్టుగా చూసింది అమ్మవారు. నేను చెప్తున్నాను విను, స్క్రిప్ట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం నేను చూసి చూపిస్తాను. ఏ విధంగా ఒక డైరెక్షన్ అమ్మవారు అప్పటికే అక్కడ ఇమృగాలు వాహనాలు మొదలైనటువంటి డైరెక్షన్ ప్రొజెక్ట్ రాన్ చేసింది, రీల్ తిరుగుతూ ఉంది. అప్పుడు రాముడికి సినిమా కనపడింది, రాబోయే సినిమా అంతా కనపడింది రాముడికి. అప్పుడు కానీ అర్థం కాలేదు రాముడికి, ఓహో ఇది కదా ఇది నాతో అంది. కాబట్టి ధర్మాన్ని అమ్మ చెప్తే, ధర్మాన్ని రాముడు చెప్తే ధర్మ సూక్ష్మాన్ని అమ్మ చెప్పింది. నువ్వు నన్ను తీసుకుపోకపోతే రావణాసురుణ్ణి ఏ లోపం పెట్టి కొడతావాని, నేను గనక వెళ్ళకపోతే మాయించుడు ఏ వేషం వేసుకున్నట్టు ఎవరిని అపహరించుకుపోతాడు, ఏదో నేను పోతాను నేను పోతాను పో ఒకసారి అహం గమిష్యామి నీకంటే ముందు నేను వెళ్తా అందాను. నువ్వు వెళ్ళిన తర్వాత నేనంటే నువ్వే వస్తా తోకండి నారాయణ, ఎందుకంటే ముందు నేను పోయాను కదా నా వెళ్ళి నువ్వు రావాల్సిందే, కాబట్టి అహం గమిష్యామి నేను వెళ్తాను ముందు అన్నదాని. నాకు కొత్త కాదయ్యా ఇవన్నీ మా నాన్నగారు చెప్పారు, పోనీ సుకుమారవతి కదా సౌందర్యవతి కదా ఏమైనా బాధలు ఏమైనా పడుతుందేమో అని అనుకుంటున్నావేమో, నాకు భూమాతకు ఉన్నటువంటి క్షమ ఓర్పు ధైర్యం ఉన్నాయి, ఎందుకంటే నా తల్లి ఆమె కాబట్టి భర్తతో ఏ విధంగా నడుచుకోవాలో నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్తూనే వచ్చారు. ఈ విషయాలన్నీ విన్నటువంటి నేను నిన్నదులు ఎలా పెట్టాలనుకున్నావు, కాబట్టి వెళ్లేది లేదు అని రామునితో గట్టిగా చెప్పింది. పైగా తీసుకుని వెళ్లాల్సిందే అని గట్టిగా పలుకుతూ ఉండే ఇక రామునికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తర్వాత ఏమన్నది, కింత్వామన్యత వైదేహ పితాకు ముదిరాగత రామ జమాతరం ప్రాప్య స్త్రీయాం పురుష విగ్రహం. ఒక స్త్రీవని తెలియక మా నాన్నగారు నీకు ఇచ్చి వివాహం చేసినట్టున్నారు అని. అంటే ఇక్కడ మనం చెప్తారు కదండి, భగవంతుడు స్త్రీ స్వరూపుడా పురుష స్వరూపుడా అంటే రెండింటికి అతీతంగా ఉంటాడు. అయితే భోగే భవాని, క్రోధేశ కాళి, సమరేశ దుర్గ అనేటువంటి వాటిలో విష్ణువు అనేటువంటి పదం కూడా ఉంది. భోగే భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు విష్ణువుగా కనబడతాడు అని, తర్వాత క్రోధంలో ఉన్నప్పుడు కాళికా గాను దుర్గా గాను ఈ విధంగా కనబడుతూ ఉంటాను ఒక విషయం చెప్తారు. పైగా తిరుపతిలో ఉన్నది కూడాను స్త్రీ విగ్రహము అని చాలా మంది యొక్క అభిప్రాయం. అందుకనే బాలాజీ అని పిలుస్తారని, బాల అంటే స్త్రీ రూపమని, ఆ స్త్రీ రూపానికి వెనకాతల ఆయన ఒక పురుష రూపాన్ని ఆపాదించుకున్నాడు అని, ఇప్పటికి కూడా విగ్రహానికి వెనకాతల శిరోజాలు లాంటివి ఉన్నాయని అంటే జుట్టు ఉన్నట్టుగా, అందుకనే ఇక్కడ ఏదో త్రిశూలం లాంటిది ఉన్నట్టుగాను ఇక్కడ ఆయన చెయ్యి ఇలా ఉంటుందని, స్త్రీ పురుష భేదం తెలిసేది కళ్ళల్లో కాబట్టి ఆ కళ్ళు స్పష్టంగా కనపడకుండా ఉండేందుకే పెద్ద పెద్ద నామాలు పెడతారని, పైగా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి భాగం కురచగాను, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి భాగం కొంచెం పెద్దదిగాను, ఇక్కడ నుంచి విశాలంగాను, ఇక్కడ నుంచి కొంచెం తక్కువగాను స్త్రీలకి ఎక్కువగా శరీరాకారాలు ఉంటాయని, ఆ విధంగానే ఆ వెంకట ఈశ్వరుడు యొక్క రూపం, వెంకట అంటే స్త్రీనామ శబ్దం గాను, ఈశ్వరుడు అంటే పురుషనామ శబ్దం గాను, వెంకటేశ్వరుడు కూడా స్త్రీ రూపమేనని చెప్పి చాలా మంది చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఇది నిజమేనని చెప్పి చాలా మంది తెలిసారు కూడాను. ఆ విధంగా భగవంతుడు స్త్రీ పురుష విగ్రహ రూపంలో ఉంటాడు అంటే అది కరెక్టే. అమ్మవారు ఆ మాట మాట్లాడారు అంటే అది ఒక రకంగా ఆయన కించపరచడానికి కాదు, ఆయన లోతత్వం తెలిసి ఆయన యొక్క విష్ణు స్వరూపాన్ని అంటే సర్వవ్యాపక తత్వాన్ని నిరూపించడం కోసం ఆమె ఆ వాక్యాన్ని వాడిందని, మా నాన్నగారు నీకు ఇచ్చి వివాహం చేశారు అల్లుడి రూపంలో ప్రాప్తమైంది మా నాన్నగారికి, కాబట్టి నువ్వు అబలుడివి కాకూడదు సబలుడివి కావాలి, నువ్వు ఒక రకంగా అబలుడివే, ఎందుకంటే ఒక అబల చేత రక్షింపబడేటువంటి వాడు అంటే నా చేత, ఒక రకంగా శివుడు శక్తి ఇద్దరూ కలిస్తేనే కరెక్ట్ గా పనిచేస్తుంది ఏదైనా. కాబట్టి శివధనస్సుని పట్టిన దగ్గర నుంచి నువ్వు శివుడివి, శక్తి రూపంలో ఉన్న నేను కలిశాను కాబట్టి ఇక కార్యం సఫలమవుతుంది, కాబట్టి నువ్వు అబలుడివే, కానీ నేను కలిశాను కాబట్టి నువ్వు సబలుడివే. కాబట్టి ఒక రకంగా చూస్తే నన్ను తీసుకువెళ్ళకపోతే నీకు ప్రయోజనం లేదని మాత్రం చెప్పగలను. ఇంకొకసారి ఆలోచించుకొని నువ్వు చెప్పేటువంటి విషయంలో ఇంకా ఏదైనా ధర్మం ఉంటే తర్వాత చెప్పు అన్నట్టుగా ఆ సీతమ్మ అలా నిలబడిపోయింది. ఇక రామునికి ఏం చెప్పాలో అర్థం కావాలలేదు. సీతా నీ భావం స్పష్టంగా తెలియక నేను వద్దన్నాను, నువ్వెక్కడ బాధపడతావు ఆ మృగాలతోటి ఆ వనచరాలతోటి అక్కడ ఉండేటువంటి ఆ చెట్లు చేమలు ముళ్ళు రప్పలు రాళ్ళు వీటన్నిటి మీద సుకుమారమైనటువంటి పట్టుపాంకుల మీద పడుకుంటావు కదా నీవు, అటువంటిది ఈ శిలల మీద పడుకోవాల్సి వస్తుంది. నీ శరీరం దానికి ఓర్చుకోలేదు. సుకుమారమైనటువంటి నీ శరీరం వీటి మీద పడుకోవడానికి ఎలా ఓర్చుకుంటుంది? ముళ్ళు తగిలితే నీ శరీరం తట్టుకోగలదా? అందుకని నేను వద్దన్నాను. కానీ ఇష్టపడి నువ్వు వస్తానన్నప్పుడు, కష్టపడటానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు వద్దనడానికి నేనేవని గనక. కాబట్టి ఆ కష్టం మీద ఇద్దరం పడదాం. నీ అభిప్రాయం తెలుసుకోవడానికి నేను ఈ మాట అన్నాను అని అమ్మవారి యొక్క ధర్మ సూక్ష్మాన్ని రాముడు సర్వదా గ్రహించి అమ్మవారిని తన వెంట తీసుకువెళ్ళడానికి అంగీకరించారు. మరి రేపటి రోజున వారందరూ కలిసి అయోధ్యని వదిలి అరణ్యానికి ఏ విధంగా ప్రయాణమయ్యారనే విషయాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు జయ శ్రీమన్నారాయణ.